ఆ శక్తి అతనికి ఉండేది. మానవ జాతి మొత్తాన్ని మార్చివేయగలిగేటటువంటి శక్తి ఎందుకుందంటే అతనికి పరిణామ క్రమం మీద పరిపూర్ణమైనటువంటి అథారిటీ ఉన్నది. నేను సాయంత్రం చెప్పిన క్లాస్ మీకు గుర్తుంది కదా, రివల్యూషన్ లాస్ట్ క్లాస్ హనుమంతుడి దగ్గర చెప్పింది, అదే దాని గురించి చెప్తున్నాను నేను. అంటే ఆ జనాన్ని భూ భువ స్వ మహాజన మహాపురుషుల కంటే కూడా ఇది గొప్పదైనటువంటి శక్తి జనశక్తి. ఆ శక్తి పట్టుకుందాం అని ఉండదు. ఇంజనీరింగ్ చదవలేదు, అది చదవలేదు అంటే ఏంటి అసలు శక్తి అంటే పుర్ర పని చేయటం లేదు. మనం చెప్తాను అర్థమవుతుంది కదా. అంచేత మనీ పవర్ అండ్ మ్యాన్ పవర్ ఈ రెండు విశేషమైనటువంటి శక్తులు ఈనాడు అసలు ఉపయోగించబడటం లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. రాబోయేటటువంటి విద్యా విధానంలో ఈ పూర్ణిమ ధ్యానాలలో శ్రీచక్ర ఉపాసనలో శ్రీయంత్రంలో ఆ ధన జన శక్తి మీరు ఎలా ఉపయోగించుకోగలరో చెప్పడానికి ప్రయత్నం చేయబోతున్నాను. కానీ శక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ శక్తికి ఒక విశేషమైనటువంటి నియమాలు ఉంటాయి. ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రికల్ లాజ్ ఉంటాయి, అయస్కాంతానికి మ్యాగ్నెటిక్ లాజ్ ఉంటాయి, కాంతికి సంబంధించినటువంటి నియమాలు ఉన్నాయి. గ్రావిటేషన్ గురుత్వాకర్షణ శక్తి దాని నియమాలు ఉన్నాయి. ఆ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి నువ్వు ఆకాశంలో ఎగిరిన ఏరోప్లేన్ల ద్వారా, లేకపోతే ఆ గురుత్వాకర్షణ శక్తికి అగేనెస్ట్ గా నీళ్లలో కొన్ని టన్నుల ఇనువుని షిప్పులాగా తేల్చిన, చూడటానికి మనకు ఎలా అనిపిస్తుంది, అది నియమానికి విరుద్ధంగా ఉంది. అంత పెద్ద బరువైనటువంటి ఏరోప్లేన్ చిన్న మట్టి బిడ్డ విసిరితే కిందపడి కూర్చునేది. అలాంటిది టన్నుల బరువు ఉన్నటువంటి ఆ కార్గో ఎయిర్ప్లేన్ ఆకాశంలో ఎగిరిపోతున్నాయి. అంటే మరి అది గురుత్వాకర్షణ శక్తి నియమానికి విరుద్ధమా కాదా? చూడటానికి మాత్రం విరుద్ధంగానే ఉంది, కానీ మనకి తెలుసు, మీకు అందరికీ తెలుసు, అది కూడా మనకి తెలుసున్నటువంటి నియమాలకు అనుసారంగానే ఉన్నాయి తప్ప అదేదో ఒక అద్భుతమైనటువంటి నియమానికి అనుగుణ్యంగా ప్రవర్తిస్తూ మనకి అతీతమైనటువంటి శక్తి ఏదో దాన్ని ఆకాశంలో నిలబడుతుంది అని మనం అనుకోవటం లేదు. అవునా కాదా? ఇంచేత మనకి ఆ నియమాలు తెలియవు మనకు ఆ నియమాలు. కానీ ఆ నియమాలు తెలుసున్నటువంటి వ్యక్తి చేతిలో అది ఉన్నంత వరకు మనకే ప్రమాదం లేదు. మనం నిశ్చింతగా ఏరోప్లేన్ ఎందుకు ఎగురుతోందో తెలీదు, ఎలా ఎగరయ్యాలో తెలీదు. ఒకవేళ మన అక్కడ కూర్చోబెట్టేసినా ఏమి చేయలేవు, అయినా ఎక్కేస్తా ఏరోప్లేన్ మనం. అంటే అర్థం ఏంటి, నీకు నియమాలు తెలియకపోయినా నియమాలు తెలిసినటువంటి వ్యక్తి చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే ఆ నియమాలు నీకు పూర్తిగా తెలియవలసినటువంటి విషయం లేదు. ఇంతవరకు అర్థమవుతుంది కదా. అంటే ఏంటన్నమాట, ఏరోప్లేన్ ఎక్కుతున్నప్పుడు ఆ విమానాన్ని నడుపుతున్నటువంటి వాడి మీద మీకు విశ్వాసం ఉండాలి. మీకు విశ్వాసం లేదనుకోండి, కొత్తగా స్కూటర్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఓబలాట ఉంటుంది, నేను అక్కడ దించేస్తాను రండి అంటారు. కాళ్ళు నొప్పెడుతున్నా కూడా కొత్తగా స్కూటర్ నేర్చుకున్నారంటే ఏంటి అవుతుంది, ఎక్కం. ఇంచేత విశ్వాసం లేదు. అంచేత విశ్వాసం అనేది ఎలాంటి మానసిక స్థితితో అర్థమవుతుందా? ఎలాంటి మానసిక స్థితి, నాకు నియమాలు తెలియకపోయినా నాకు కార్ డ్రైవింగ్ రాదు కదా, కానీ కారు నడుపుతున్నటువంటి వాడికి డ్రైవింగ్ లో ఎక్స్పర్ట్ అని తెలిస్తే నేను నిశ్చింతగా ఎక్కిస్తాను, నిద్రపోతాను, వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోతాం. అంచేత నియమాలు మనకి పూర్తిగా తెలియనటువంటి శక్తిని మీరు ఉపయోగించుకోదలుచుకుంటే విశ్వాసం మాత్రమే మీకు ఆధారము. విశ్వాసం లేకపోతే మీకు తెలియనటువంటి శక్తిని మీరు ఉపయోగించుకోలేరు. ఇంతవరకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఈ పూర్ణిమ మెడిటేషన్స్ లో ఈ విశ్వాసము అనేటటువంటి దాన్ని మనం ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటాం మనం. అది పెంచుకోవటం కూడా ఒక కళ. అది జడ్జి గారు ఒక వ్యక్తిని, నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందని, ఆయన నిన్ను నమ్మిన వాడిని నువ్వు మోసగిస్తావా, అందులో అంత పూర్తిగా వాళ్ళ జీవితాన్ని, ధనాన్ని, కుటుంబాన్ని అంతా కూడా నీ చేతిలో పెట్టించాడు వాడు, నువ్వు వాడిని మోసం చేస్తావా అన్నాడు. అంటే వాడు ఏమన్నాడు, అసలు నమ్మకపోతే మోసం ఎలా చేస్తాం సార్ అన్నాడు. నమ్మాలంటే అర్థమైనా ఏం చెప్పాను అంటే, మోసగాళ్ళకి ఏ శక్తి ఉంది, మీ యొక్క విశ్వాసాన్ని పొందగలిగేటటువంటి శక్తి ఉంది కదా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. ఒక మోసగాడికి ఏం శక్తి ఉంది, అపనమ్మకం కలిగినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు. అంతేగా, ఈనాడు మనం ఎవరిని నమ్మం కదా, అయినా వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు కదా. కానీ మీరు మమ్మల్ని పూర్తిగా నమ్మండి, మీ జీవితాలలో ఏ విధమైనటువంటి లోటుపాటు మేము రానియము, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే జగద్గురువు లాంటి వ్యక్తులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గొంతు కట్టించుకుని ఆరుస్తూ ఉంటే ఆశ్చర్యం ఏమిటి అంటే, వాళ్ళు ఎవ్వరు కూడా మన విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. అది వాళ్ళ చేత కానితనమా, లేకపోతే మనం అర్థం చేసుకోలేకపోతున్నామా? ఈ ప్రశ్నకి మనం జవాబు ఇచ్చుకోగలిగిన నాడే ఈ రెండు శక్తుల్ని మీరు ఉపయోగించుకోగలరు. ఏ రెండు శక్తుల్ని చెప్తున్నాను నేను, ధనశక్తి, జనశక్తి. ఇవి రెండు ముందు ఒక అద్భుతమైనటువంటి శక్తులు అని ముందు మనం అర్థం చేసుకోవాలి. ఈ ధనశక్తిని మహా అంటాం, ధనశక్తిని, జనశక్తిని జనహ అని అంటాం. అంతేత మహర్లోకము ధనశక్తి ద్వారా కంట్రోల్ అవుతుంది, జనలోకం మనుష్యుల యొక్క, దాన్ని ఏమంటారు, మాస్ ఒపీనియన్ ఏంటి, ప్రజాభిప్రాయం. ఏంటి దాని తెలుగు, ఇంగ్లీష్, పబ్లిక్ ఒపీనియన్. నా జుట్టుతో పాటు కొన్ని వర్డ్స్ కూడా కొట్టించాడేమో వాడు, దొరికిస్తాడు నిడు. అంతేత పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ అనేది అదొక శక్తి. అది ఆ శక్తిని కనుక మీరు మార్చగలిగితే, ఉపయోగించుకోగలిగితే, ఈనాడు ఉన్నటువంటి ప్రపంచము స్వర్గము లాంటి ప్రపంచంగా మారుతుంది అని చెప్పటమే విచార క్రాంతి అభియాన్, థాట్ రివల్యూషన్, పబ్లిక్ ఒపీనియన్. మనుష్యుల యొక్క ఆలోచన విధానం మారనంత వరకు కూడా ఈ పూర్ణిమ మెడిటేషన్స్ అనేటటువంటివి మనుష్యులు ఉపయోగించుకోలేరు. ఒకవేళ వాళ్ళు ఉపయోగించుకోవటానికి ట్రై చేసినా ఆ ప్రయత్నం ఎలా ఉంటుంది అంటే, అది బలహీనమైనటువంటి ప్రయత్నంగా ఉంటుంది. బలహీనమైనటువంటి ప్రయత్నాలు ఫలించవు. అర్థమవుతుంది కదా. ఇంచేత మనం ఏమేంటి తెలుసుకోవాలి, విశ్వాసము ఎలా మనము పెంచుకోగలము మొదటి పాయింట్. రెండవది ఏంటి, మనకి బాగా అర్థం అవ్వాలి ధనము ఒక శక్తి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి మట్టి ముట్టుకుంటే బంగారం అయిపోతుందంటాం మనం, చూస్తున్నాం కూడా చాలా మంది. కొంతమంది చాలా ప్రయత్నిస్తారు డబ్బు సంపాదిద్దామని, చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు, దానికి కావలసినవంతా వాళ్ళు అవస్థపడుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. చేశాక ఇంకో విచిత్రమైనటువంటి మాట నేను వింటూ ఉంటాను, నేను షార్ట్ కట్ మెథడ్స్ కొన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది డబ్బు సంపాదించడానికి. గ్యాంబ్లింగ్ అంటాను దాన్ని. గ్యాంబ్లింగ్ అంటే జూదం ఆడటమే కాదు, నువ్వు శ్రమ పడకుండా ఏదో పెట్టుబడి పెట్టి దానికి సంబంధించిన జ్ఞానం కూడా నీకు లేకుండా డబ్బు వచ్చేయాలి అనుకుంటే జూదమే, లాటరీ టికెట్. ఇప్పుడు టీవీలో చాలా ఎక్కువైపోయాయి, ఏదేదో ఏం చూస్తున్నానో అందరూ కోటీశ్వరులు అయిపోతున్నారు. అయితే నాకేం బాధ లేదు, వాళ్ళు అవ్వాలని నా కోరిక కూడా, మీరు కూడా అయిపోవాలని. కానీ నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే, నాకు ఈ అనుమానము 1960 కాబోదు అనుకుంటా, ప్రెసిడెంట్ కెనడీ మర్డర్డ్ అని న్యూస్ పేపర్ రిపోర్ట్ చూశాను. కెనడీ ఎవరో నాకు తెలియదు అసలు, నాకు ఇప్పుడు కూడా పాలిటిక్స్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. కానీ ఆయన చనిపోయాడు అని తెలిసాక ఎందుకో 3 రోజుల వరకు నేను భోజనం చేయలేకపోయాను. ఆ రోజు నుంచి నాకు ఒక చిన్న అనుమానం ఉంది, ఏంటంటే ఈ లాటరీ టికెట్స్ అప్పటి నుంచి ఉన్నాయి, స్టేట్ లాటరీస్ ఉన్నాయి, ఆ లాటరీస్ ఉన్నాయి, స్విట్జర్లాండ్ లో ఏదో $200 కోట్ల స్వీప్ స్టేక్ లాటరీ అనేదో ఉంది, ప్రతి నెల లాటరీలు తీస్తూనే ఉంటారు, అందరూ లక్షాధికారులు అవుతున్నారు, కోటీశ్వరులు అవుతున్నారు. కానీ ఆ లక్షాధికారులు కోటీశ్వరులు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియటంలే. డబ్బు 1 లక్ష రూపాయలు 2 లక్షలు నీకు వచ్చేస్తే దాన్ని ఉపయోగించుకుని నువ్వు ఎదగాలి కదా. అదిగో ఫలానా వాడు లాటరీ టికెట్స్ వాడికి డబ్బులు వచ్చావు 5 కోట్లు 10 కోట్లు, వాడు ఇల్లు కొనుక్కున్నాడు అని నేను ఎక్కడా చూడలే. మీరు చూసి ఉంటారేమో, చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాను నేను, మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదు కదా. అయినా మీకు అర్థం కావటం లేదా ఆ విధంగా వచ్చే డబ్బు మీకు ఎందుకు ఉపయోగపడదని. అంతకంటే పెద్ద ప్రూఫ్లు కావాలంటే నేను ఇవ్వలేను. నేను రోజు కోటీశ్వరులు అయిపోతున్నారు టీవీల్లో, వాటిలో మన అనౌన్స్మెంట్స్, నిజంగానే డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి, అక్కడ మోసం ఏం లేదు. కానీ వాళ్ళ లక్షలు ఎక్కడ పెడుతున్నారు వాళ్ళు? ఉపయోగించుకోవడం చేత కాదు. ధనశక్తి మీ దగ్గర నిలవాలి అంటే, ధనము మీ దగ్గర ఉండాలి అంటే, పూర్ణమి నాడు వచ్చేటటువంటి విశేషమైనటువంటి శక్తి కిరణాలను మీరు పట్టుకోగలిగితేనే ధనము మీ దగ్గర నిలుస్తుంది. మరి ధనవంతుల దగ్గర వాళ్ళ పూర్వజన్మ సుకృతము ఏదో ఉంటుంది తెలియకుండా వాళ్ళకేది. ఇప్పుడు బాగా పాడగలిగేవాడు ఎవడో, చిన్న కుర్రాడు 3 ఏళ్ళవాడు 5 ఏళ్ళవాడు ఎవడో, ఎన్ని వందల రాగాలు చెప్పేసేట ఎవరో చెప్పారు టీవీలో. చిన్న కుర్రాడు బాలసుబ్రహ్మణ్యం అడుగుతూ ఉంటే కదా, అంటే వాడు చెప్పేస్తున్నాడు అంటే వాడి స్వరజ్ఞానం వచ్చి ఉండదు కదే అర్థం. మరి ఆ 2 ఏళ్ళ వాడుకో 3 ఏళ్ళ వాడుకో స్వరజ్ఞానం మనం నేర్పలేదు అంటే హిందువులుగా మన నమ్మకం ఏంటి? పూర్వజన్మ నుంచి వచ్చింది. అంతేత ఆ పూర్వజన్మ మీకు నమ్మకం, నాకు మాత్రం నమ్మకం కాదు. నాకు తెలుసు పూర్వజన్మలు ఉంటాయి, ఆ పూర్వజన్మల ప్రకారమే ఫలితాలు వస్తాయి అని నాకు ఖచ్చితంగా తెలుసు. అంతేత నమ్మకం మీకు కావచ్చు, నాకు మాత్రం నమ్మకం కాదు అది, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. రేపు ఎంత తారీఖు, అది ఎంత ఖచ్చితంగా మీకు తెలుస్తుందో అంత ఖచ్చితంగా మీకు మీ పూర్వజన్మలు తెలియాలి, రాబోయేటటువంటి జన్మలు కూడా తెలియాలి. ఇది ఎలా తెలుస్తుందో అది అలాగే తెలుస్తుంది. కానీ విషయం అది కాదు, నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఒకటి హౌ టు డెవలప్ ఫెయిత్, విశ్వాసం ఎలా మనం డెవలప్ చేసుకోవాలి. 2వది ఏంటి, ఈ విశ్వాసమే ధనశక్తికి జనశక్తికి మూల కారణం. ఓ డబ్బున్నవాడు, సిద్ధి సాయి కథలో, సాయి లీలామృతంలో వస్తుంది కథ. సిద్ధి సాయి 5 రూపాయలు ఎన్నో కావాల్సి వస్తుంది. వాడెవడో వచ్చి నాకు బ్రహ్మజ్ఞానం కావాలండి, నేను మళ్ళా అర్జెంటుగా బాంబే వెళ్ళిపోవాలి, మీరేదో బ్రహ్మజ్ఞానం చెప్పగలరట అని చేత నేను వచ్చేస్తాను. వచ్చాను నేను, నాకు బ్రహ్మజ్ఞానం ఇచ్చేయండి అంటే వీళ్ళు చెప్తున్న మాట వినిపించుకోడు సాయి. ఏమంటాడు, నాకు 5 రూపాయలు కావాలంటాడు. అక్కడికి వెళ్తాడు, ఆ మనిషిని ఏమన్నా పంపిస్తాడు, ఒరే నాకు 5 రూపాయలు కావాలి అంటే. వీడేమో బ్రహ్మజ్ఞానం కావాలని రోదా, వీడిని పట్టించుకోవటంలే. ఇది బాంబే నుంచి వచ్చిన కోటీశ్వరుణ్ణి. అలా 5-6 సార్లు తిరిగాక అప్పుడు నాన్న ఎవరో వస్తాడు కాస్త డబ్బున్నవాడు, ఆ ఊళ్ళో డబ్బున్నవాడు, వాడితో చెప్తాడు నాకు 5 రూపాయలు కావాలని. అంటే ఆ క్షణంలో అతని దగ్గర డబ్బు లేదు. అప్పుడు అతను ఏం చేశాడు, ఏ వ్యక్తిని అయితే సాయిబాబా తిప్పాడు ఆ వ్యక్తినే పంపిస్తాడు, నువ్వు చెప్పు నాకు 5 రూపాయలు కావాలట అంటే ఏం చేస్తాడు. అంటే సాయి ఫకీర్ అని అందరికీ తెలుసు, సాయికి 5 రూపాయలు ఇస్తే తిరిగి రాదు, నానాకి 5 రూపాయలు ఇస్తే. అంటే ధనము ఎప్పుడు ఇవ్వబడుతుంది, మీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది, విశ్వాసం ఉంటే, ఫెయిత్ ఉంటే. అర్థమవుతోందా మీకు? అంచేత ధనానికి ఫెయిత్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంచేతే ధనం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాబాలకి దగ్గర వస్తారు. మనకి కడుపు మండిపోతుంది, నా దగ్గర డబ్బు లేదనే కదా బాబా నన్ను చూడలేదు. ఇప్పుడు మీరు చెప్పగలరా బాబా నేను డబ్బు ఉన్నవాళ్ళని ఎందుకు చూస్తాడు? ఫెయిత్ ఉంది వాళ్ళకి, మేము నమ్ముతున్నామండి. నమ్మరు, పాటలు పాడతారు, అసలు ఉన్నావా ఉంటే ఏంటది వా. మన ఫెయిత్ అంతే, అది ఆ ఫెయిత్ మనం మనకి తెలియదు అది ఎలా విలువ కట్టాలో. ఏదైనా కాస్త అటు ఇటు అయిపోయింది అనుకో, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను గాయత్రి చేస్తున్నాను, ఆ గాయత్రి మాట ఇంతేనా? వాడు అసలు గాయత్రి చేయడు అండి. ఫెయిత్ అనేది హౌ టు క్యాలిక్యులేట్. ఇప్పుడు మా మెడిటేషన్స్ లో మీకు చాలా స్పష్టంగా నేర్పడానికి ట్రై చేస్తా, కానీ ఇది ఒక నెలలో వస్తుందని మాత్రం అనుకోకండి. ఫెయిత్ ఉన్నటువంటి ధనవంతులకే ధనం అంత తొందరగా రాదు, చాలా కష్టపడాలి వాళ్ళు. అలాంటిది మీరు ఒకసారి మేము వచ్చేసి మీరు చెప్పిన లెక్చర్ వినేసాం మాస్టారు మాకు ఫెయిత్ వచ్చేస్తుందా చెప్పలేము. మీ పూర్వజన్మ సుకృతం ఎలా ఉందో రావచ్చు. ధ్రువుడికి ఒక మాట చెప్పాడు, ఫెయిత్ వచ్చేసింది, ధ్రువుడైపోయాడు. ప్రహ్లాదుడికి ఒక మాట చెప్పాడు, ఫెయిత్ వచ్చేసింది, ప్రహ్లాదుడైపోయాడు. వాల్మీకి ఒక మాట చెప్పాడు, కాస్త ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. సరే ఆర్గ్యుమెంట్స్ అయినా గంటలు గంటలు ఏం అవలే, ఫెయిత్ వచ్చేసింది, అయిపోయింది. రావణాసురుడికి ఎన్నిసార్లు పనికట్టుకు చెప్పాడో హిరణ్యకశిపుడికి, వాళ్ళకి ఆనారదుడే కాలేదుగా. ఫెయిత్ మీకు ఆ పదాన్ని ఆ శిరిడీ సాయి చెప్పినటువంటి ఆ పదము యొక్క లోతు మనకు అర్థం కావటం లే. నిష్ఠ, నిష్ఠ అన్నా విశ్వాసం అన్నా ఒకటే. ఫెయిత్ మొత్తము కూడా ధనజన శక్తికి ఫెయిత్ ఇంపార్టెంట్. అది మీకు తెలుసు కదా, ఎవరికైనా నమ్మాలంటే ఓ ఎమ్మెల్యే అయ్యాడంటే ఏమైనా అయ్యాడంటే దేని మీద అయ్యాడు వాడు? వాడు నాలుగు మర్డర్ చేశాడు మాస్టారు, మర్డర్ చేసేస్తే అయిపోతారు, మర్డరర్స్ అందరూ అయిపోతున్నారు ఎమ్మెల్యేలు. మనకి ఎవడైనా బాగుపడితే వాడిలో ఉన్న చెడు మాత్రమే చూస్తాం తప్ప వాడిలో ఉన్నటువంటి మంచిని మనం అసలు చూడం. ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద ఫెయిత్, వాళ్ళని నమ్మిన వాళ్ళు ఎంత వెధవ పని చేసినా కూడా వాళ్ళ ద్వారా ప్రొటెక్షన్ లభిస్తుంది. అదేగా పొలిటీషియన్స్ లో ఉండే పెద్ద శక్తి, నువ్వు చెయ్యి ఎన్ని హత్యలైనా చేసేయి, నువ్వు ఎన్ని తప్పులైనా చేసేయి, కానీ వాడు మావాడు, మావాడు కనుక అంతే, ఇంకా మేము ఆలోచించాం. చెయ్యి ఆ నమ్మకం ఉంది వాళ్ళ ఫాలోవర్స్, జనశక్తి వచ్చేసింది. అంచేత ధనశక్తి అయినా జనశక్తి అయినా దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. అది రానంత వరకు, ఆ నమ్మకం రానంత వరకు కూడా ఈ ఆధ్యాత్మిక జగత్తులో మనకి ప్రగతి ఉండదు. కానీ ఆధ్యాత్మిక జగత్ అంటే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, అడుగు తినేవాడు, ప్రపంచంలో ఎందుకో పనికిరానివాడు, కుటుంబంలో మాట చెల్లని వాళ్ళు, అలాంటి వాళ్లే వేషాలు వేసిస్తున్నారు. కానీ వేషాలు వేసినా వాళ్ళ మీద ఇంకా మనకి ఫెయిత్ ఉంది. ఇప్పటికీ కూడా కాషాయ బట్టలు కట్టుకుని అడుక్కునేవాడికి, మామూలుగా అడుక్కునేవాడికిలో ఎక్కువ ఎవరికి ఎక్కువ డబ్బు వస్తుందని మీ ఉద్దేశం? ఖచ్చితంగా కాషాయ బట్టలు కట్టుకున్న వాడికే వస్తుంది. ఇంకేత లోపల ఎక్కడో ఆ కాషాయ బట్టల మీద మీకు ఫెయిత్ ఉంది, ఎక్కడో ఉంది లోపల. అది మీరు పైకి ఎన్ని మాటలు చెప్తున్నా కూడా ఆ కాషాయ పసుపు బట్టల కాంబినేషన్ మీకు ఎక్కడ కనిపించినా కూడా ఆటోమేటిక్ గా మీలో సైట్ జనరేట్ అవుతుంది. అది అర్థం చేసుకోండి. కాషాయంలో ఉంది ఆ ఎబిలిటీ, ఆ రంగులో ఉంది ఆ ఎబిలిటీ. ఇంచేత ఆ రంగు త్యాగానికి ప్రతీక. త్యాగం అంటే ఎంత కష్టమైనా సరే మిమ్మల్ని సుఖపెట్టడానికి ఆ వ్యక్తి ఎంత కష్టమైనా పట్టడానికి రెడీ. అది ఆ కలర్ యొక్క, మీకు తెలియదు ఆ కలర్ మిమ్మల్ని అలా ఎఫెక్ట్ చేస్తుందని. ఈ సైన్స్ తెలియదు, ఈ లాజిక్ మీకు తెలియదు, కానీ అది అలా ఎఫెక్ట్ చేస్తుంది మీకు. అందుకని ఈ మెడిటేషన్ సర్వీస్ చేస్తున్నప్పుడు మీరు పసుపు బట్టలైనా కట్టుకోండి, లేకపోతే కాషాయ బట్టలైనా కట్టుకోండి. ఈ రెండిట్లో ఏది బెటర్ కలర్? కాషాయం బెటర్ కలర్. అది సన్యాసుల రంగు కాదు, తమ సర్వస్వాన్ని కూడా నీ యొక్క మేలు కోసం ప్రాణత్యాగం చేయగలిగేటటువంటి వ్యక్తుల యొక్క ఆరా ఆ రంగులో ఉంటుంది, ఆ కలర్లో ఉంటుంది. కానీ ఇదంతా నేను చెప్పుకునేది ఎందుకు అంటే ఫెయిత్, నమ్మకం. ఈ నమ్మకం రావటానికి ఒకే ఫార్ములా ఉంది, ఒకే ఫార్ములా ఉంది. ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని 100 రూపాయలు అడిగాడు అనుకోండి, ఇచ్చేస్తారా మీరు? ఎవరో ఇక్కడ బయటికి వెళ్ళాం, 100 రూపాయలు అడిగాం, ఇస్తాం? ఇవ్వం. కానీ ఇక్కడ బై ఛాన్స్ మనం 4 రోజులు ఉన్నాం అనుకోండి, రోజు ఒక వ్యక్తిని కలుస్తూ ఉంటాం, 2-3 గంటలు మాట్లాడుతూ ఉంటాం. ఓ 20 రోజుల తర్వాత ఆ వ్యక్తి వచ్చి 100 రూపాయలు అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? అంటే మీ దగ్గర నుంచి ఆ 100 రూపాయలు అటు వెళ్ళటానికి కారణం ఏమైంది? రోజు కలవటం. అంతేనా? రోజు కలవటమే కదా ఒక వ్యక్తి మీద నమ్మకం కలగటానికి. ఏంటంటే వీడు తెలిసినవాడు, వాడు తెలియనివాడు, వీడు తెలిసినవాడు, వాడు తెలియనివాడు అని మీకు అంటానికి కారణం ఏంటి? రోజు కలవటమేగా. అంచేత నువ్వు నా వైపు నిరంతరం చూస్తూ ఉంటే నా సహాయం నీకు నిరంతరము లభిస్తుంది అన్నమాట అర్థం. అది నువ్వు ఆయన్ని పరిచయం చేసుకోవాలి. భావం అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? అంచేత ఆ సిద్ధిసాయి కానీ, ఆ సత్యసాయి కానీ, శ్రీరామ్ శర్మ ఆచార్య కానీ, పుట్టిన గురువు కానీ, పుట్టబోయే గురువు కానీ, ఆ వ్యక్తుల మధ్య మీకు ఏమివ్వాలి? పరిచయం పెరగాలి. పరిచయం ఎలా జరుగుతుంది? వాళ్ళ బయోగ్రఫీ తెలిస్తే, వాళ్ళ జీవన చరిత్ర మనకు తెలిస్తే వాళ్ళు పరిచయం అయినటువంటి వ్యక్తి. మనకి బాగా పరిచయం అయినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఎక్కడ పుట్టారో మనకి తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ అవంతా తెలుసు కదా, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసు, వాళ్ళకి మంచి మంచి క్షణాలు ఎప్పుడు వచ్చాయో మనకి తెలుసు, వాళ్ళకి చెడు రోజులు ఎప్పుడు వచ్చాయో మనకి తెలుసు. అంచేత ఈ గురు చరిత్ర పారాయణ మిమ్మల్ని ఏం చేస్తున్నది? గురువుల్ని తో మీ పరిచయం పెంచుతుంది. ఎప్పుడైతే పరిచయం పెంచుతుందో ఖచ్చితంగా మీకు విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే విశ్వాసం పెరుగుతుందో మిగతా 2 శక్తులు కూడా మీరు ఉపయోగించుకోగలుగుతారు. ఏ శక్తులు? అంచేత ఆధ్యాత్మికత అంటే ధనశక్తి జనశక్తిని కలిపి ఉపయోగించుకోగలిగేటటువంటి విజ్ఞానము. ఇది అర్థం చేసుకోండి. ఈ డెఫినేషన్ ఎవ్వడు చెప్పలేదు, కానీ అసలు శక్తి అది. ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ఈ 2 శక్తులు బాగా ఉపయోగించుకోగలుగుతారు. అంతే కదా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ 2 ఉన్నాయి లేదా? ధనశక్తి ఉంది, సిద్ధిసాయి, సత్యసాయి, క్రైస్ట్. అంచేత ఆధ్యాత్మికత అంటే అడుక్కు తినడం కాదు, ఆధ్యాత్మికత అంటే కోరికలు చంపుకోవడం కాదు. కానీ తెలియకుండానే ఈ శక్తులు ఉపయోగించుకునేటప్పుడు మీరు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. చాలా మంది 60 ఏళ్ళు అంతా వచ్చి రిటైర్ అయిపోయాక, అబ్బా పై ముసలాళ్ళం అయిపోయాం, మేము పని పాట ఏం చేయలేకపోతున్నాం అనుకో. కానీ వాజ్పేయికి ఎన్నేళ్ళు? 40 ఏళ్ళ, 35 ఏళ్ళ? చాలా ఆరోగ్యవంతుడు పాపం. ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆయనది, మరో దేశాన్ని పాలిస్తున్నాడు. మనం కుటుంబ బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాం. ఏదైనా అంటే ఏమంటాం మనం, పెద్దవాళ్ళం అయిపోయామండి మాకెక్కడ ఊరికి. కానీ బాధ్యత మీరు తీసుకోరు. కానీ మీరు ఏమంటారు, మీ పిల్లలు మీ మాట వినాలి. వినరు. కాదండి, మేము వాళ్ళని పెంచి పోషించాం, మీరేం చేయలేదు. ప్రజాభిప్రాయానికి భయపడి మీరు వాళ్ళని పెంచారు తప్ప, బై ఛాన్స్ ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ వచ్చి పిల్లల్ని తల్లిదండ్రులకి దూరంగా ఉంచాలి అని ఒక మేము జీవో పాస్ చేసామంటే ఖచ్చితంగా ఈ కాలం పేరెంట్స్ ఆనందిస్తారు. కనీసం నాకు తెలిసిన పేరెంట్స్ అందరూ ఆనందిస్తారు. మీకు తెలిసిన పేరెంట్స్ ఏం చేస్తారో నాకు తెలీదు. అంటే పిల్లల్ని మనం ఎందుకు చూస్తే, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నేను చెప్పే దాంట్లో మీరు నా మాటల్ని పట్టుకోకండి, భావాన్ని పట్టుకోండి. అంటే మనం చేసేటటువంటి ప్రక్రియ అంతా కూడా బాధ్యత వల్ల చెయ్యం మనం. ఎందుకు చేస్తామంటే అలా చెయ్యకపోతే వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు. నేను చాలాసార్లు, నాకు చాలా అనుమానం వస్తుంది, చాలామంది నా దగ్గరికి వచ్చి మా అమ్మాయికి ఇంకా పెళ్లి అవ్వలేదని పక్క వాళ్ళు అంటున్నారు సార్ అంటారు. అంటే పక్కవాడు అనకపోతే మనకేం బాధ లేదు. ఇక ఆధ్యాత్మిక జగత్తులో మొట్టమొదటి నియమం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసంతో పాటు మీ బాధ్యతలను మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోగలగాలి. అది ఎలా ఉపయోగించుకోవాలి, ఏమి చేయాలి అనేది మనం రేపు పొద్దున్న క్లాస్లో చదువుకుందాం, సరేనా? అంటే ఆధ్యాత్మికత అనగానేమి చెప్పండి. ధనశక్తిని, జనశక్తిని ఉపయోగించుకునే విద్య. దానికి ఏం కావాలి? ఒకటి విశ్వాసము, రెండు బాధ్యతలను నిర్వర్తించడం. అంతే. ఇది వచ్చి వస్తుందో అక్కడికి వైదై మనీ ఫ్లోయింగ్. రెండు అడుగులు నడవలేని వాళ్ళు 9 కిలోమీటర్లు నడవటానికి రెడీ అయిపోతున్నారు. ఏ శక్తి నడిపిస్తుంది? పవర్ ఆఫ్ స్పిరిచువలిజం అంటే అంతే కదా. మూకం కరోతి వాచాలం లంగుం పంగై తేగి ఎత్తుపాతమం పరమానందమాను. ఆ విజ్ఞానాన్ని, ఆ సైన్స్ ని మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే మాత్రము ఈ క్లాసెస్ ని వదులుకోకండి. ఎప్పుడు ఎక్కడ పెట్టినా మాకు వీలుంటేనే వస్తామండి. ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళు ఎందుకు పనికి మారని ఒక టూర్ పెడతారు ప్రోగ్రాము. మీరు మానేసి చూపించండి నాకు, మీకు డిగ్రీ ఎలా వస్తుందో నేను చూస్తానండి. దానికి మాత్రం వెళ్ళిపోతారు, డబ్బులు ఖర్చు పెట్టి అది ఖర్చు పెట్టి. కానీ ఇక్కడ అసలు దానికి ఆధారభూతమైనటువంటి విద్య నేర్పుతాము అంటే నేర్చుకోవటానికి రారు కనుకే అది మీకు రాదు. అంతే కదా, ఆ వీక్నెస్, మనలో ఉన్న బలహీనతను మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇది శక్తిహీనులు ఆచరించేటటువంటి విద్య కాదు, శక్తివంతులు నేర్చుకునేటటువంటి విద్య అనేది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ట్రెమండస్ విల్ పవర్ కావాలి, ట్రెమండస్ ఉత్సాహం కావాలి. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మిమ్మల్ని దిగజార్చడానికి కాదు, కొంచెం ఉత్సాహం తెచ్చుకుంటే ఒక 5 ఏళ్ళు మీరు కష్టపడగలిగితే ఆ టెక్నిక్స్ మీకు అర్థమైపోతాయి. ఏ సైన్స్కైనా అంతే, అనేక జన్మలే ఎత్తక్కర్లే మనం. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆ యాంగిల్లో మీ బుర్రకి పదును పెట్టండి. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన కూడా ఓ అద్భుతమైనటువంటి శక్తిని జనరేట్ చేస్తుంది కనుక ఆ ప్రార్థన చేసుకుని వాళ్ళకి విశ్రాంతి తీసుకుందాం. ఇదైతే అని చెప్పాను. ప్రపంచంలో జరిగేటటువంటి మార్పులు మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచం ఎటువైపు వెళ్తుందో మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి తెలివైన వాళ్ళు ముందే మారిపోతారు, ఆ మారిపోవటం వల్ల వాళ్ళు లీడర్స్ అవుతారు. అంటే ఫ్యూచర్ చేంజెస్ యాంటిసిపేట్ చేయగలగాలి. ఈ మూడింట్లో ఏదో అయి ఉండాలి వాడికి, మీరు తల్లైనా అయి ఉండాలి, తండ్రి అయినా అయి ఉండాలి, లేకపోతే మీరు వాడికి గురువు అయినా అయి ఉండాలి. మరి అది చూసుకోండి. అంచేత అది ఎందుకు ఇది జాగ్రత్తగా చెప్తున్నాను అంటే మనం చాలా ఈజీగా దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తాం. ఎదుట వాడిలోని లోపాలు ఎత్తి చూపించే హక్కు కానీ బాధ్యత కానీ మీకు లేదు. మరి అలాంటప్పుడు మీకు ఇమీడియట్ గా ఒక క్వశ్చన్ రావచ్చు, మరి భార్య భర్తకి, భర్త భార్యకి చెప్పొచ్చా? నేనేం చెప్పాను, ఏ రిలేషన్షిప్ చెప్పాను నేను? అంటే భార్య భర్తకి చెప్పొచ్చా తప్పులు? చెప్పకూడదుగా, ఈ మూడు రిలేషన్స్ లో లేదుగా. మరి అదే భర్తకి వర్తిస్తుంది, భర్త కూడా. మరి అదే అర్థం చేసుకోవాలి మనం. మన వే అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మీ వాక్కి శక్తి రావాలి అంటే, వేదాలు మీకు అర్థం అవ్వాలి అంటే ఈ కండిషన్స్ కావాలి. లేకపోతే అక్కర్లే. అంటే ఎదుటివాడిని కొట్టొచ్చా తిట్టొచ్చా మీ ధైర్యం, అది ఎదుటివాడి ఇష్టం. మీరు వాడిని తిట్టేశాక వాడు మిమ్మల్ని తిట్టవచ్చు, వాడు మిమ్మల్ని ఇంకా మీ బలాబలాలు అది. దాంట్లో మనమే ఆలోచించుకోకల్లే. కానీ ఈ మాటలన్నీ నేను చెప్పేది వేదిక్ ఎడ్యుకేషన్. వేదాలు మీ నోటి వంత ఫలవంతం అవ్వాలి అంటే ఈ రూల్స్ మీరు పాటించాల్సింది. ఎదుటి వాడిలో తప్పులు మీకు కనిపించకూడదు, కనిపించవు. కనిపించినా మీరు దానికి వాక్కు రూపం ఇవ్వనంత వరకు ఏమీ అవ్వదు. అది కూడా గుర్తుంచుకోండి. మన ప్రశ్న ఎన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయో ఆపుకోలేకపోతున్నాను, అందువల్ల నేను ఇది చేయటం లేదు. పాపం వాడు చాలా మంచివాడు, వాడు వాడికి చేసేయాలని ఉంది సాధనలు. కానీ అదేంటో వాడు మెడిటేషన్లో కూర్చునేసరికల్లా ఏవేవో వచ్చేస్తాయిట, ఏవేవో వచ్చేస్తే ఏమవుతాయి పాపం? కదా ఇంత మంచి ఆలోచనలు వస్తున్నాయా నాకు, ఈ చెడు ఆలోచనలు నాకు రాకూడదు అంచేత నేను మెడిటేషన్ మానేస్తున్నాను అంటాడు. విశ్వామిత్రుడు ఆలోచనే పనిచేయలే. విశ్వామిత్రుడు మహాతపస్సు, వాడికి యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు కదా. ధ్వంసం చేస్తుంటే వాళ్ళు ధ్వంసం చేయకూడదనేగా ఉంది విశ్వామిత్రుడికి, లేదా వీళ్ళు చచ్చిపోతే బాగుంది, వీళ్ళని కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంది అని అనుకునే కదా వచ్చాడు. అంటే నిజంగా ఆలోచనలకే శక్తి ఉండి ఉంటే మరి రాక్షసులు పోయి ఉండేవారు. మీరు ఏం ఆలోచించుకున్నా ఏం అవ్వదు, చేస్తే ప్రమాదం. ఫలానా వాడిని చంపేస్తాను అని నువ్వు ఎంతసేపు ఆలోచించుకున్నా నీకు నో ప్రాబ్లం, చంపేస్తే ప్రాబ్లం వస్తుంది అంతే కదా. ఇంకేత మీ ఆలోచనల గురించి మీరు వరి కాకండి. మీరు ఎంత దుష్ట ఆలోచనలు ఆలోచించినా ఏం అవ్వదు. ఇంకా ఏం లాభం అవుతుందంటే మెల్లిమెల్లిగా మీకు ఆ ఆలోచనలు చూస్తూ బోరు కొట్టి ఇంకా అలా ఆలోచించడం మానేస్తారు. మీరు దానికి ఏం ఇవ్వకూడదు, మీరు వాక్ రూపం ఇవ్వకూడదు. అది నోటితో ఆ మాట రాకూడదు. అప్పుడు వేదాలు ఫలించటం మొదలు పెడతాయి మీకు. ఒక రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లు అలా ఉంటే పైథాగరస్. విదేశాలలో ఈ భారతీయ గురుకుల సాంప్రదాయాన్ని తీసుకువెళ్ళాడు. అక్కడ తన గురుకులంలో ఋషులంత తీవ్రమైనటువంటి నియమాలు పెడితే వెస్టర్న్స్ రారు. విదేశీయులకి అంత ఓపిక ఉండదు కదా ఋషులు పెట్టిన నియమాలన్నీ చేయడానికి. అంతే ఒక చిన్న కండిషన్ పెట్టాడంటే అతని కాలేజీలో దాన్ని ఏమనేవారు అకాడమీ. ఆ అకాడమీ అక్కడి నుంచి వచ్చినటువంటి మాట అనమాట గ్రీక్ భాష. ఆ అకాడమీలో నువ్వు జాయిన్ అవ్వదలుచుకుంటే ఒకే ఒక కండిషన్ ఏంటంటే 12 ఏళ్ల పాటు నువ్వు నోట్లోంచి మాట రాకూడదు, మౌనంగా ఉండాలి. 12 ఏళ్లు మౌనంగా ఉండాలి. 11 సంవత్సరాల 364 రోజులు మౌనంగా ఉండి అమ్మయ్య అయిపోతోంది ఈ రోజుతో నాది 12వ సంవత్సరం అని గబుక్కుని అన్నావు అనుకో, అక్కడి నుంచి మళ్ళీ అది కండిషన్. అలాంటి మౌనము, ఆ క్వాలిటీ ఆఫ్ మౌనము, ఇతరుల చెడు గురించి నేను ఇంకా మాట్లాడను అనేటటువంటి నియమం ఎవడు పెట్టుకున్నా వాడి నోట్లోంచి వచ్చేటటువంటి మాట వేదమే. వేదం అంటే ఏంటి, వీడి మాట నోట్లోంచి వచ్చిన మాట వేదమే అంటే జరిగి తీరుతుంది అని అర్థం. ఇంతగా వేదం అంటే అందులో ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రతి మంత్రము కూడా మానవ శరీరంగా మారింది. అది సైంటిఫిక్ గా ప్రూవ్ చేశాడు ఆయన, టోనీ నేడర్ అనేటటువంటి ఇందాక నేను చెప్పినటువంటి ఆయన ఈ విషయాన్ని ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేయటమే కాదు, ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ వేద మంత్రాలు మన శరీరంలో లిఖించబడి ఉన్నాయి అని ప్రూవ్ చేశాడు. ఆ అక్షరాలు అదే రూపంలో ఆ భాగాన్ని మీరు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి చూస్తే ఆ మంత్రాలు మీకు కనిపిస్తాయి. అందుకే దీన్ని మంత్ర ద్రష్టారుషులు అన్నారు. చూశారు వాళ్ళు మన శరీరంలో, అంతే తప్ప వీళ్ళు ఊహించలేదు. కానీ మరి మాకు కనిపించటం లేదే, అటు చూస్తే కదా మీకు కనిపించేది, దాన్ని చూడాలనుకునే మనసు పెట్టి చూస్తే కదా కనిపించేది. సైంటిస్టులకి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నీ ఎలా వచ్చాయి, ప్రయోగాలు చేశారు, దాన్ని చూశారు, చూస్తే వచ్చాయి వాళ్ళకి. మరి మనము చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ప్రతిరోజు టీ పెట్టుకునేటప్పుడు, అన్నం వండుతున్నప్పుడు, అగ్ని మీద ఏదైనా ఒక గిన్నె పెట్టి మూత పెడితే కొత్త 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 ఉంటే ఆ మూత ఎగరటం అన్నది చాలా మంది చూసి ఉంటారు. కానీ ఒకడు చూశాడు కానీ దర్శించాడు కూడా, ఎవడతను? జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ కనిపెట్టేది. దర్శనం అంటే అది, అది ఎదురుకుండానే ఉంది, అది అందరికీ కనిపిస్తోంది. అది అంతేత అది ఋషులకి మాత్రమే కనిపిస్తుంది అనే భ్రమ వద్దు మీకు, మీకు కనిపిస్తుంది. కానీ మీరు చూసే విధానం నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ 195 సూక్తాలు కూడా మానవ శరీరంలో రిటర్న్ లైక్ దట్. అందుకని దీన్ని సమ్యక్కృతం సంస్కృతం అంటాం. హ్యూమన్ బాడీకి దానికి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. ఆ డైరెక్ట్ రిలేషన్షిప్స్ దాన్ని నేను ఇప్పుడు మీకు క్లాసులో తీసుకోలేను. కానీ ఈ మేషరాశి పూర్ణిమలో ఇందాక మనం చదివినటువంటి మంత్రము మన శరీరంలో ఉన్నటువంటి ఏ భాగాన్ని వైబ్రేట్ చేస్తుందో, ఆ భాగము ఏ విధంగా మారుతుందో చూడండి. వేదములకు ఉత్పత్తి స్థానమైన అగ్ని స్వరూపుడా, వేదములకు ఉత్పత్తి స్థానమైన అగ్ని స్వరూపుడా. వేదం అంటే ఏం చెప్పాను నేను ఇప్పుడు, మీరు అది గుర్తుంచుకోండి. డెఫినేషన్స్ ఇది ఎవడు చెప్పడం మీకు, రూపు దాల్చిన వాక్, పర్సానిఫైడ్ వాక్, అంతే కదా. సాయి అన్నాడు అనుకో నువ్వు పాస్ అయిపోతావని రూపు దాల్చేస్తుంది అది, అది వేదం. నువ్వేం వెళ్ళక్కర్లేదు ఆఫీస్కి, నువ్వు ఇక్కడే ఉండు. వీడికి బీపీ రేజ్ అయిపోయింది, ఆ వ్యక్తి పేరు నాకు గుర్తు రావటం లేదు, సిద్ధి సగద్దాం వెళ్ళొద్దు అన్నాడు, విశ్వాసం ఉంది ఉండిపోయాడు. కొన్ని నెలల తర్వాత వెళ్ళన్నాడు, వెళ్ళన్నాక ఉణుకుతూ భయపడుతూ వాడు సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి, నేను 4 రోజులు రాలేదు, మెడికల్ సర్టిఫికేట్ కూడా పంపించలేదు, మరి అలాంటి రోజు వస్తున్నావు కదా, సంతకం పెడుతున్నావు, నీ పని చేస్తున్నావు, నువ్వు ఎందుకు గాభరా పడతావు అన్నాడు. ఆయన వాక్ రూపుదాలుస్తుంది. వేదము అంటే అది, రూపుదాల్చిన వాక్కులు. వేదాలకి అర్థం అది. కొన్ని వాక్కులకి రూపం ఉండదు. మనం హాస్యానికే పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడుతూ ఉంటాం, నన్ను ఏడిపించకు, నేను చాలా బాధపడుతున్నాను, నేను చూడలేకపోతున్నాను, చాలా డేంజరస్. మన అదృష్టం ఏంటి అంటే మన వాక్కులు వేదాలు కావు. వేదాలు కానటువంటి వాక్ రిపీట్ చేస్తే వేదం అయిపోయే ప్రమాదం ఉంది. ఒకే మాట హాస్యానికైనా నువ్వు అంటున్నావు అనుకో, ఈ బర్త్ లో కాకపోయినా నెక్స్ట్ బర్త్ లో అయినా అలాంటి పరిస్థితి నీకు ఎదురవ్వచ్చు. ఇంకేత హాస్యానికైనా పిచ్చి మాటలు ఎందుకు? నేను దేవుణ్ణి అయిపోయాను, నేను మహాశక్తివంతుణ్ణి అయిపోయాను, నేను అన్నది జరుగుతోంది అని అంచుకో. ఏం పర్వాలేదు, నాకు ఎప్పుడు చెడే ఎదురవుతుంది, నీకేం తెలుసు నేను మంచి చేద్దామని అనుకుంటాను, చెడే జరుగుతుంది. ఇంకో రకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అహంకారం వచ్చేస్తుంది వాళ్ళకి, అంతేత వాళ్ళ గురించి వాళ్ళు గొప్ప చెప్పేవారు. రకరకాలైన మూర్ఖత్వాలు ఉన్నాయి, కానీ మూర్ఖత్వాలన్నీ నేను ఎందుకు ఎత్తి చూపిస్తున్నాను అంటే మీ మాట రూపు దాల్చాలి అంటే ఈ మూర్ఖత్వాల నుంచి మీరు బయటపడాల్సిందే, లేకపోతే మీ వాక్కి ఆ శక్తి రాదు. ఇక్కడ ఏం శక్తి చెప్తున్నాడు? వేదములకు ఉత్పత్తి స్థానమైన అగ్ని స్వరూపుడా. అగ్ని అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం? ఫైర్. కానీ వేదాలలో అగ్ని అనేటటువంటి మాటకి సంకల్పము అని అర్థం. సంకల్పము అంటే అర్థం ఏంటి? అది జరిగితేనే వాడు నిద్రపోతాడు, అది పూర్తి అయ్యేంత వరకు దాని వెంట పడతాడు తప్ప. వాడొచ్చాడు, పరిస్థితులు అనుకూలంగా లేవు, అందువల్ల నేను చేయలేదు అనే అండు, అది సంకల్పం అంటే. టిల్ ది లాస్ట్ మినిట్ జరగచ్చు, జరగలేదు అంటే వాడు చచ్చిపోయాడు అనమాట, అంతవరకు వాడు ఆగడు. అలాంటి వ్యక్తులు కావాలి అని శ్రీరామ శర్మ ఆచార్య యుగ సైనికుడు కావాలి అంటే అందరూ యుగ సైనికులు అయిపోయారు పాపం. ఇలాంటి మిలిటరీ వాళ్ళు ఉంటే భలే హాయిగా ఉంటుంది ఆ మిలిటరీ వాళ్ళు. అగ్ని అంటే ఫైర్, ఫైర్ ఆఫ్ వాట్? డిటర్మినేషన్, ఫైరీ ఎంథూజియాజం. అంచేత మీ ఉత్సాహాన్ని పోగొట్టుకోకండి. ఇక్కడ ఉంటే చాలా బాగుందిలే మాస్టర్ చేద్దాం అనుకుని ఇంటికి వెళ్ళిపోయేసరికల్లా సప్ప అయిపోతే ఉత్సాహం లేదని అర్థం. అంచేత ఆ ఉత్సాహము మీ పని జరిగేటట్టు చూస్తుంది. వేదాలు అంటే నేను చెప్పాను కదా, నువ్వు చెప్పింది జరగడం. అంచేత నువ్వు చెప్పింది ఎప్పుడు జరుగుతుంది? నీకు ఉత్సాహం ఉంటే. అంచేత వేదములకు ఉత్పత్తి స్థానమైన ఉత్సాహ స్వరూపుడా, అగ్ని స్వరూపుడా, నీ వెలుగు దారి, నీ వెలుగుదారి జన్మ లేనట్టి మేషము. మేషరాశి ప్రకృతిలో ఉన్నటువంటి మేషరాశి మీకు లైట్ చూపిస్తుంది, వెలుగు చూపిస్తుంది. ఇంచేత అగ్ని డిటర్మినేషన్ అనేటువంటి ఫైరే కాదు, వెలుతురు కూడా ఇస్తుంది. అగ్ని ఒక వైపు వేడిస్తుంది, ఇంకో వైపు వెలుతురు ఇస్తుంది. వేడి ఏంటి? మీకు ఉత్సాహం ఇస్తుంది, అది జరిగేటట్టు చూడటానికి కావలసిన పట్టుదల ఇస్తుంది. ఎంత పట్టుదల కావాలి మీకు? డూ ఆర్ డై. ఇది నేను నేర్చుకుంటాను లేకపోతే చచ్చిపోతాను, కానీ ఒక రోజులో రావు కదా. అంచేత ఒక టైం టేబుల్ లాగా వేసుకుని అది మాత్రము మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. కానీ అనేక కారణాలతో మానేస్తారు, ఏదో ఒక కారణం చెప్తారు. నేను స్వీట్ తిన్ను కానీ ఎవడో పరీక్ష పాస్ అయ్యాడు. వాడు పరీక్ష పాస్ అవుతే నీకు నిజంగా ఆనందం లేదని నాకు తెలుసు, మీకు తెలుసు. వాడికి ఆనందమేగా వాడు పాస్ అవుతే. అంచేత వాడు స్వీట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాడు కనుక నేను స్వీట్ తినేశానంటావు, మరి అది ఫైరీ డిటర్మినేషన్ కాదు. ఫైరీ డిటర్మినేషన్ అంటే అర్థమవుతుంది కదా, ఒక టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారమే కనుక రోజుకి 4 గంటలు మీరు ఇవ్వగలిగితే ఒక సంవత్సరంలో నేను చెప్పిన సిలబస్ అయిపోతుంది. పెర్ డే 4 అవర్స్ ఉండాలి, 4 అవర్స్ ఖచ్చితంగా ఉండాలి. నేను పొద్దున్న వేసుకున్నాను మాస్టారు 3:30 నుంచి, 4 అవర్స్ అంటే ఎంత? 7:30 వరకు చదువుదామని. అదేంటో నేను మెలకు వచ్చేసరికి 7:30 దాటిపోతుంది అంటే ఫైరీ డిటర్మినేషన్. ఫైరీ డిటర్మినేషన్ అయితే ఏమవ్వాలి? 4:30 వాడు మొదట దలుచుకుంటే 4:25 వాడికి మెలకు వస్తుంది. అర్థమవుతుంది కదా? ఈ యాంగిల్లో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. మరి అందుకే కదండి మేము టైం టేబుల్ వేసుకో, మేము చేయలేము, చెయ్యాలి. అర్థమవుతుంది కదా? ఇందుకు మేష రాశి స్టార్టింగ్ పాయింట్, మీరు ఏ పని చేయదలుచుకున్నా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది? ముందు దాని గురించి మీకు ఐడియా ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఇల్యూమినేషన్ ఉండాలి. మేషరాశి శిరస్థానము, శిరస్థానము అంటే కదా ఆ మేషముని తపస్సు చే వేడి చే వెలుగు చేత వెలిగింపుము. నీ శుచి అయిన జ్వాల అతనికి పరిపక్వ దశను పరిపక్వ దశను అన్నది కరెక్ట్ తెలుసుకోండి, ప్రింటింగ్ ఉంటే పరిపక్వ దశను కల్పించునుగాక. శుభమైన నీ వ్యూహములచే అతని సుకృతముల వైపుకు నడిపించువు గాక. అంటే ఈ మంత్రం యొక్క డీటెయిల్స్ లో ఈ క్లాస్ లో వెళ్ళాను నేను, ఈవినింగ్ క్లాస్ లో కానీ రేపు మార్నింగ్ క్లాస్ లో కానీ డీటెయిల్స్ లోకి వెళ్తాను. కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటో మీరు గుర్తుంచుకోండి, మేషరాశి రెండు లక్షణాలు మీకు ఇస్తుంది, ఒకటి ఫైరీ ఎన్థూజియాజము, రెండవది ఇల్యూమినేషన్. ఉత్సాహం ఉంది, చేసేయాలని ఉంది, కానీ ఎలా చేయాలో తెలియదు, లాభం లేదు కదా. ఎలా చేయాలో తెలుసు కానీ ఉత్సాహం లేదు, జరగదు. అంచేత ఇది రెండు మేషరాశి యొక్క రెండు కొమ్ములు. అంచేత మేషరాశి పూర్ణిమ మెడిటేషన్ మీరు చేస్తే మీలో ఏముండాలి, ఫైరీ డిటర్మినేషన్, అద్భుతమైనటువంటి ఉత్సాహం, నిరసించిపోకండి, ప్లస్ నిరాశ అస్సలు పడవద్దు. మీరు ఉత్సాహంగా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నేను చేయగలిగే హెల్ప్ మీకు చేస్తాను. అక్కడ మాకంటే నాకు ఫైరీ డిటర్మినేషన్ మాత్రం కల్పించాలి నేను అనుకుంటున్నాను మాస్టారు, కానీ ఏంటో ఇంతవరకు పుస్తకం తీయలేకపోయాను, లేకపోతే ఫలానా వాడిని ఆ పుస్తకం అడిగాను వాడు ఇవ్వలేదండి, వాడు వాడు ఇచ్చుంటే సరేసి ఉండేవాడిని, పుస్తకం కొనుక్కోండి పుస్తకాలు. కనీసం ఆ మాత్రం డిటర్మినేషన్ అయినా మీరు మనసులో ఉండాలి. ఓ 300-400 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు, లేకపోతే 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,000 రూపాయలతో ఈ పుస్తకాలు వచ్చేస్తాయి మీకు. కనీసం ఆ ఫైరీ డిటర్మినేషన్ అయినా అంటుకుని కనీసం ఆ పుస్తకాలు మా దగ్గర ఉన్నాయండి, మీరు చెప్పారు ఆ రోజు ఏవే ఉండాలి, రామాయణం, మహాభారతం, భాగవతం, పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత న్యాచురల్ గా మన వాళ్ళు అందరిలోనూ ఉంటుంది కనుక నో ప్రాబ్లం. దాని తర్వాత ఫైరీ డిటర్మినేషన్ తర్వాత ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటే ఏంటి, పారాయణం మాత్రమే చేయటం కాకుండా అర్థం చేసుకుని పారాయణ చేయటం, అది తేడా. భగవద్గీతలో ఒక శ్లోక పాదపం వల్ల అనేక మంది గురువులు తయారయ్యారు. వాళ్ళు ఏం చేశారు అంటే భగవద్గీతలో ఒక పాదాన్ని మాత్రమే అర్థం చేసుకున్నారు, మొత్తం భగవద్గీత చదవలేవాళ్ళు, ముందు ఒక పాదం పట్టుకున్నారు, ఆ పాదాన్ని వాళ్ళ లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేశారు. అరవింద ఘోష్ జీపు ఎప్పుడు వస్తుంది, జీప్ రాగానే ఆపేస్తాను. అరవింద ఘోష్ ఒక మర్డర్ కేసులో, కాకోరి అనుకుంటా, కాకోరి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. అతను ఇంకో ఇద్దరు ముగ్గురు జైల్లో ఉన్నారు, ఉరిశిక్ష పడాలి వాళ్ళకి, ఇట్ ఈస్ ఎ ప్రీ ఫోర్గాన్ కన్క్లూజన్ అనమాట, వీళ్ళకి ముగ్గురికి ఉరిశిక్ష పడిపోతుంది అని. సరే ఇద్దరికి పడింది కూడా తర్వాత, కానీ సంఘటన జరిగినప్పుడు దే వర్ వెయిటింగ్ ఫర్ ది జడ్జిమెంట్. ఒకరోజు ఏమైంది, జడ్జిమెంట్ ఇంకా రాలేదు, ఆహారం ఇచ్చారు అరవింద ఘోష్కి ఒక కాగితంలో. ఆ కాగితంలో భగవద్గీత యొక్క 7వ అధ్యాయంలో ఒక శ్లోకం అనుకుంటా, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అనే శ్లోక పాదం కనిపించింది ఆయనకి. సంస్కృతం వచ్చి ఇండియా వచ్చాక నేర్చుకున్నాడు ఆయన సంస్కృతం, అంతవరకు సంస్కృతం రాదు అతని, బెంగాలీ రాదు సంస్కృతం రాదు. మొదట్లో వాళ్ళ నాన్న ఈ బెంగాలీలు ఈ సంస్కృతాలు కాదు ఇంగ్లీషే ఉండని అని అతన్ని ఇంగ్లాండ్ పంపించేశాడు. అతను చాలా కష్టపడ్డాడు, గ్రీకు ఇంకోటి ఏంటి లాటిన్ చాలా బాగా వచ్చు కానీ అతనికి బెంగాలీ భాష సంస్కృతం రాదు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాడు. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అనే శ్లోకం చూశాడు. దాని అర్థం ఏంటి అంటే అన్ని చోట్ల కూడా ఉన్నది ఆ వాసుదేవతత్వమే, ఆ వాసుదేవతత్వమే ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒక గ్రూప్ ఉంది, నాకు అది వాళ్ళు చాలా ఇష్టం. మన అయోధ్యలో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆశ్రమానికి కూడా వెళ్ళాను. ఏంటని లక్ష్మణ ఇందులో వాసుదేవ, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవతత్వం అంటే అణు అణువున ప్రతి చోట కూడా ఆ ఎనర్జీయే ఉన్నది, క్రిస్టలైజ్డ్ ఎనర్జీయే ఉన్నది అని గుర్తించడం. ఆ రోజు హీ ట్రైడ్ హిజ్ బెస్ట్, జైల్లో ఉన్నాడు, పూర్వకాలం బ్రిటిషర్స్ జైల్లో ఉంటే ఇండియన్ కాన్స్పిరేటర్స్ ని, దేశ ద్రోహులను ఎలా చూసేవాళ్ళు మీకు తెలుసు కదా, చాలా ముద్దుగా, నాయన నువ్వు ఇచ్చిను అత్తిను అలా చూడరుగా, సావుగొట్టి చెవులు ముసేవారు. ఇప్పుడు ఈయనకి పెద్ద ప్రాబ్లమే, నాకు కొడుతున్న వాళ్ళు అవన్నీ చూడాలి, భగవంతుడిని చూడాలి. మరి అదే ఒక రోజులో రాదుగా, కానీ చాలా తీవ్రంగా ట్రై చేశాడు. ఎందుకు తీవ్రంగా ట్రై చేశాడు అంటే ఆయన రెండు మూడు రోజుల్లో చచ్చిపోతాడు అని తెలుసు. మనం చావామని మనకు తెలుసు కనుక మనం ట్రై చేయం, మనం చస్తాం చావా అది గుర్తుంటే కాస్త సీరియస్ గా ట్రై చేయండి. ఇది ఎప్పుడు చస్తావా మనకి తెలియదు. అంచేత అరవిందోకి మాత్రం తెలిసిపోయింది ఇంకా కొన్ని రోజుల్లో మాత్రమే నేను చచ్చిపోతామని. అంటే చాలా తీవ్రంగా ట్రై చేశాడు. ట్రై చేస్తే ఒకరోజు పొద్దున్న లేవగానే ఓ విచిత్రమైనటువంటి దృశ్యం కనిపించింది అతనికి. జైల్లో ఊచలు కనిపిస్తున్నాయి, ఊచలలో వాసుదేవుడు కనిపిస్తున్నాడు. అదే ఆ విచిత్రమైనటువంటి కాంప్లికేషన్ మీరు చూడండి. ఊచ ఊచలాగే కనిపిస్తుంది గురువులకు కూడా, ఊచ ఊచలాగే పనిచేస్తుంది, కానీ ఊచలో ఉన్నటువంటి వాసుదేవుని చూడగలిగాడు ఆయన. ఇంకా అది చూడటం మొదలెట్టక సెంట్రీలోనూ కనిపించడం మొదలెట్టాడు. వాడిని హింసించేటటువంటి ఆ మనుషులు, రకరకాలుగా తిట్టేవాళ్ళు, రకరకాలుగా బాధ పెట్టేవారు, వాళ్ళందరిలోనూ కూడా ఆయనకు వాసుదేవుడు కనిపించడం మొదలెట్టాడు. సరే ఓ వారం రోజుల తర్వాత ఆయన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చి చేతికి హ్యాండ్ కప్ చేస్తున్నారు. సంకెళ్ళు వేస్తుంటే సంకెళ్ళలో కూడా ఆయనకు వాసుదేవుడు కనిపిస్తున్నాడు, సంకెళ్ళు ఉన్నాయి. వెళ్ళాడు కోర్టుకి, అక్కడ జడ్జిమెంట్ ఇస్తుంది ఎవరు, వాసుదేవుడే. జడ్జిమెంట్ రాస్తున్న పెన్నవుడు వాసుదేవుడే, వీడిని తిడుతున్నవాడు వాసుదేవుడే. కానీ దీనికి గైడెన్స్ ఆయనకి ఎవరి వల్ల వచ్చిందో తర్వాత రాసుకున్నాడు. చాలా మందికి అరవిందోకి గురువు లేరు అనుకుంటారు. వివేకానంద వాయిస్ అతనికి గైడెన్స్ ఇచ్చింది ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలో. వివేకానంద గొంతు అది ప్రాణాయామం. సరే బయటకు వచ్చాక కారాగృహేర్ కథ అను ఏదో, జైలు నుంచి వచ్చాక ఈ ఎక్స్పీరియన్స్ అన్ని ఆయన చెప్తాడు. వచ్చి ఆయన ఇంకా ఈ దేశానికి స్వాతంత్రం రావటానికి పిచ్చివాళ్ళలాగా ఇలా తన్నులు తినక్కర్లేదు, దెబ్బలాడలక్కర్లేదు, యోగ విద్యను అభ్యసిస్తే స్వాతంత్రం వస్తుంది అని అభ్యసించాడు. ఆయన అభ్యాసం చేస్తున్నప్పుడు గాంధీ గారి దగ్గర నుంచి, కేఎం మున్షి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు పిరికివాడివి కాపాకు, మేము చూడు ఎంత ధైర్యవంతులం, భారతదేశ స్వాతంత్రం కోసం మా ప్రాణాలనే పణంగా పెట్టేస్తున్నాం, నువ్వేమో ఇక్కడ పాండిచేరిలో కూర్చుని నేను యోగ సాధన చేస్తానంటే ఎట్లా అని అందరూ అడ్డు తగిలారు. వెళ్ళే ఆయన ఎవడి మాట. తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏ రోజు వచ్చిందో తెలుసా మీకు? అరవిందో బర్త్డే నాడు వచ్చింది, ఆగస్ట్ 15. అందుకోసం సాధన చేసుకున్నాడు అక్కడ. అక్కడ వద్దు, వచ్చేసి మాతో కలవండి అంటారు. నువ్వు చాలా హీరోవి, నువ్వు ఇలా పిరికివాళ్ళగా యోగ సాధన చేస్తే ఎట్లా అని. కానీ నిజమైన యోగ సాధన చేయాలి. యోగ సాధన పేరుతో అర్థమైంది కదా, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి, సీరియస్ గా ఈ సబ్జెక్ట్ నేర్చుకోండి అందుకు చెప్తున్నాను నేను. ఇంకేత యోగ సాధనతోనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ముఖ్యంగా 5-6 పేర్లు మీరు గుర్తుంచుకోండి, రామకృష్ణ పరమహంస, వివేకానంద, షిర్డీ సాయి, రమణ మహర్షి. ఆ కాలంలో మహాత్ములు యాక్టివ్ గా ఉన్నటువంటి మహాత్ములు. అంతేత ఒక దేశానికి స్వాతంత్రం తెప్పించటం కాదు, ఇప్పుడు మానవ జాతికి మొత్తం స్వాతంత్రం రావాలి అని గురువుల యొక్క ఆకాంక్ష. బానిస బతుకులు బతకకుండా, అంతేత ఈ చదువును అంతగా తిట్టేది నేను. ఎందుకంటే నువ్వు ఆటోమేటిక్ గా బానిస అయిపోతావు ఈ చదువు చదివితే. కానీ ఈ చదువులు వాళ్ళు చదివారు, మీరు అది అర్థం చేసుకోండి. వాళ్ళు ప్రూవ్ చేశారు, ఇది చదివినా నువ్వు బానిస బతుకు బతకక్కర్లేదు. ఇంకేత ఈ చదువులు మానేయమని నేను చెప్పటంలే, కానీ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నప్పుడు ఇది నేర్చేసుకుంటే మీరు మెల్లిమెల్లిగా 2వ పూర్ణిమ మెడిటేషన్ కి మనం వెళ్ళగలుగుతాం. ఆ 2వ పూర్ణిమ మెడిటేషన్ వృషభ రాశిలో వస్తుంది. ఆ వృషభ రాశి శ్రీకృష్ణుడికి చెందినటువంటి రాశి, దాని గురించి మనం సాయంత్రం క్లాస్ లో చూద్దాం. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, ఒకసారి కళ్ళు మూసుకునే వినండి నేను చెప్పేది. ఇలాంటి దివ్యక్షేత్రాలలో ముఖ్యంగా ఈ దేవదారు వృక్షాల దగ్గర ఓ అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. యూనివర్సల్ మైండ్ మెడిటేషన్ అలా చేయండి, నిద్రపోకండి. ఎలా ఉండాలని చెప్పాను, మీ మనస్సులు ఎలక కోసం వెయిట్ చేస్తున్నటువంటి పిల్లి కదలకుండా స్థిరంగా ఉంటుంది, కదలదది స్థిరంగా ఉంటుంది, టోటల్ అవేర్నెస్ లో ఉంటుంది. అంతే తప్ప నిద్రపోదు, మత్తులోకి వెళ్ళదు. మీ అవేర్నెస్ పెరుగుతుంది, సర్వజ్ఞత్వం వస్తుంది. అంతే తప్ప ఉన్నది ఉండదు. నేను మెడిటేషన్ మొదటి మీ దగ్గర నుంచి ఏంటోనండి మర్చిపోతున్నాను అని చాలా గొప్పగా చెప్తాడు. మర్చిపోవడం కాదు కావాల్సింది, సర్వజ్ఞత్వం కావాలి. అంచేత నా మాటలు మీ మనసులో కొన్ని భావాలు కలగజేస్తున్నాయి. భావాలు కలగజేసి ఏం చేస్తున్నాయి, మీరు కూడా అటువంటి భావాలు కలవారిగా మారటానికి ప్రయత్నించమని చెప్తున్నాయి. ఈ మాటలు నా మనసులోంచి వచ్చి మీ మనస్సులోకి వెళ్తున్నాయి. ఇప్పుడు మీరేం చేయాలి, నా మాటలు వినకుండా లెట్ ద యూనివర్సల్ మైండ్ స్పీక్, ఆ భగవంతుడిని మాట్లాడినవ్వండి. మీ మనస్సుని భగవంతుడు మనస్సుగా మార్చేసుకోండి. దానికి మీకు ఎంత అవేర్నెస్ కావాలో ఆలోచిస్తూ ఆ మానసిక స్థితిలో ఉండండి. స్వస్తి.